नहि धियो यो न प्रचोदयात्।
Oh.
वितर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो
భౌతిక జగత్తులో జీవించటం బాగా అవగాహనలో ఉంది, జాగ్రత్త అవస్థలో ఎక్కువగా ఉన్నట్టు. మన కర్మేంద్రియాలను చాలా బాగా ఉపయోగించుకోగలుగుతున్నాం, జ్ఞానేంద్రియాలని చాలా బాగా ఉపయోగించుకోగలుగుతున్నాం. ఇవి రెండూ కాకుండా ఇంకొక రెండు జగత్తులు ఉన్నాయి. ప్రస్తుతం మనం అధిగమించాల్సినవి, తెలుసుకోవాల్సినవి రెండే కావు. ఉన్నదానికి అనంతమైనటువంటి లోకాలు ఉన్నాయి, అనంతమైనటువంటి క్షేత్రాలు ఉన్నాయి అధిగమించడానికి. కానీ ఈ స్థూల జగత్తుని అవగాహన చేసుకున్నటువంటి మనము ఎంతవరకు అవగాహన చేసుకున్నామో అర్థమవుతుంది కదా. రూపాన్ని, శబ్దాన్ని, ఈ రెండింటినీ మనం పూర్తిగా అధిగమించగలిగాం. ఈరోజు టీవీ ద్వారా ఏ రూపాన్నైనా ఎక్కడికైనా పంపించేయగలం మనం, శబ్దాన్ని రికార్డు చేసుకోగలం మనం. ఇక్కడ మాట్లాడుతున్నది సమయమైనటువంటి పరికరములు కనుక ఉపయోగించుకోగలిగితే ఈ క్షణంలోనే విశ్వం అంతా కూడా దీన్ని వ్యాపింపచేయగలిగేటటువంటి సత్తా ఉంది మనకి. అంతేకాకుండా ఇప్పుడు మాట్లాడింది యాజ్ ఇట్ ఈజ్గా రికార్డు చేసుకుని ఎన్ని వేల సంవత్సరాల తర్వాత అయినా మళ్ళా యథాతథంగా రీప్రొడ్యూస్ చేయగలం మనం. రూపాన్ని వీడియో క్యాసెట్స్, ఓ పెళ్లి జరిగినా, ఓ సమావేశం జరిగినా ఆ సంఘటన యాజ్ ఇట్ ఈజ్గా మనం ముద్రించేసుకుని క్యాసెట్లో దాన్ని ఇప్పుడు పడితే ఎప్పుడు ఎలా కావాలంటే అలానే రీప్లే చేయగలుగుతాం. ఈ రెండు ఏంటో అర్థం చేసుకోండి. ఒకటి శబ్దము, రెండు రూపం. శబ్దము అనేది ఆకాశతత్వం యొక్క లక్షణం అని మనం చెప్పుకుంటూ ఉంటాం. రూపము అనేది అగ్నితత్వానికి సంబంధించినటువంటి లక్షణం అని చెప్పుకుంటూ ఉంటాం. కానీ మనకి ఇంకా మూడు ఇంద్రియాలు ఉన్నాయి. రుచి అంటే రాబోయే రోజుల్లో ఈ మూడు సంవత్సరాల్లోనే జరగబోయే సంఘటనలు, దాంట్లో ఇక్కడ ఈ సకల సమగ్ర సద్గురువాణి శిష్యులే ఇది చేయబోతున్నారు. కానీ సకల సమర్థ సద్గురువాణి శిష్యులు అంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళే అని మాత్రం అనుకోకండి. సకల సమర్థ సద్గురువాణిని అర్థం చేసుకున్నటువంటి వ్యక్తులు. అందుకే ఒక పరమ గురు పైథాగరస్ కింద జన్మలో ఆయన ఈ జన్మలో ఒక మాట అన్నాడు. చాలామంది భారతీయులు ఇండియాలో కానీ ఇండియన్ ఫాదర్స్ మదర్స్కి కానీ పుట్టలేదు అన్నాడు. చాలామంది భారతీయులు భారతదేశంలోనూ పుట్టలేదు, వాళ్ళ తల్లిదండ్రులు భారతీయులు కూడా కాదు. ఉదాహరణకి కాంగ్రెస్ ఉంది, పేరు చెప్పుకుని ఆ కాంగ్రెస్ సంస్థ యొక్క పేరుతోనే చాలామంది నాయకులుగా చెలామణి అవుతున్నప్పటికీ కూడా ఆ కాంగ్రెస్ సంస్థ ఉద్భవానికి కారకురాలైనటువంటి వ్యక్తులు భారతీయులు కాదు. బ్లావిట్స్కి భారతీయురాలు కాదు, ఆవిడ షీఈస్ నాట్ ఎన్ ఇండియన్ మన దృష్టిలో. కానీ భారతీయ భూమి మీద ఆవిడ అడుగు పెట్టినప్పుడు ఆనందాతిరేకంతో మూర్చపోయింది ఆవిడ. అంత ఎక్కువ ఆనందం వచ్చిందాడు. ఈ భూమి మీద నేను అడుగు పెట్టగలిగాను కదా అని ఆ దృష్టిలో నేను చెప్తున్నాను. సకల సమర్థ సద్గురు అని విశ్వవిద్యాలయ శిష్యులే స్టూడెంట్సే ఈ 3 సంవత్సరాల లోపలే ఇప్పుడు నేను చెప్పబోయేది చేయబోతున్నారు. కానీ వాళ్ళు సకల సమర్థ సద్గురు అని విశ్వవిద్యాలయ స్టూడెంట్స్ కాకపోయినా కనిపెట్టగలిగేది, అయినా మీరు ఎందుకు కనిపెట్టలేరు? అయినా అంటలేదు నేను, అయినప్పటికీ కూడా కాదు, అయి కూడా సకల సమర్థ సద్గురు అని సభ్యులు దానికి బీజాంకురం వేసి రూపకల్పన చేస్తున్నటువంటి మీరందరూ కూడా దాన్ని కనిపెట్టలేకపోతే అది మనకి సిగ్గు చేయడం. ముఖ్యంగా నా దృష్టిలో అది నాకు కూడా సిగ్గే. ఇంకేంటే ఇదంతా నేను చెప్తూ నేను చెప్పిన వాళ్ళు చేయకుండా ఇంకోళ్ళెవరో చేస్తే అది జరగటం ఆనందదాయకమే, కానీ వ్యక్తిగతంగా నాకు బాధ్యత ఏమిటి అది జరగబోయేది? దానికి తగిన ఆచరణ, దానికి తగిన ప్రాతిపదికలు, దానికి తగినటువంటి మానసిక స్థితి మీరు తెచ్చుకోవాలి. 3 సంవత్సరాలలో అది గుర్తుంచుకోండి. చాలా స్పష్టంగా ఏ విధమైనటువంటి అనుమానాలు లేకుండా స్పష్టంగా చెప్తున్నాను జరగబోయేది. ఈసారి క్యాసెట్స్ రికార్డు అయినప్పుడు ఆహారం కూడా రికార్డు అవుతుంది. ఒక పెళ్లి సీన్ వీడియో క్యాసెట్ రికార్డు అవుతుంది. మీకు ఏం కనిపిస్తుంది అక్కడ ఆ రోజు ఫోన్ చేసిన వాళ్ళు వాళ్ళు ఏమేమి తిన్నారో కనిపిస్తుంది, వాళ్ళు ఏమేమి మాట్లాడుకుంటున్నారో వినిపిస్తుంది. ఇప్పుడు ఆ క్యాసెట్ రీప్లే చేస్తే ఏమవుతుందంటే మీరు కూడా వాళ్ళతో తినొచ్చు. వాళ్ళు ఎన్నిసార్లు పెళ్లి భోజనం చేశారు, ఎన్నిసార్లు మీరు క్యాసెట్ వేసుకుంటారు, అన్నిసార్లు మీరు కూడా ఆ పెళ్లి భోజనం చేయొచ్చు. అవగాహన ఇలా జరుగుతుందా, ఇదేదో భవిష్యత్తులో జరగబోయేదేదో మీరు చెప్తున్నారేమో అనుకుంటే కాదు, ఇది జరిగి ఉంది. ఇలాంటి సంఘటనలు దూర్వాసుడు మాట తీసుకురావాల్సిన అవసరం ఏంటి అంటే ఈ క్షేత్రానికి ఇవాళ నేను చెప్పబోయే ఉదాహరణలకి చాలా దగ్గర సంబంధం ఉంది. పట్టుకోగలిగితే పట్టుకోండి దాన్ని. ఇంతకంటే ఎక్కువ స్పష్టంగా చెప్పే అనుమతి లేదు, చెప్పాలని ఉందా నాకు. తన శిష్యకోటితో దుర్యోధనుడు రాజప్రసాదానికి వెళ్తాడు. చాలామంది శిష్యులు వస్తారు, వాళ్ళందరికీ కడుపు నిండా భోజనం పెడతాడు. దూర్వాసుడు లాంటి ఋషికి సంతృష్టి కలగజేశాడు దుర్యోధనుడు. అంటే ఆ విందు భోజనం ఏ లెవెల్లో పెట్టుకుంటాడో ఊహించుకోండి. అతన్ని దూర్వాసుడు అడిగాడు, చాలా తృప్తిగా ఉంది నాయన, కథని మీరు మధించండి తర్వాత, ఇందులోనే నేను చెప్పబోయే దానికి కూడా మీకు బీజాలు దొరుకుతాయి కనిపెట్టడానికి. భవిష్యత్తులో మీరు చేయబోయేటటువంటి నూతన ఆవిష్కారాలకు బీజాలు, ఆధారాలు, ఫార్ములాలు కూడా నేను చెప్తున్నాను ఈ కథలో. దుర్యోధనుడు ఇచ్చినటువంటి ఆ విందు భోజనాన్ని చూసి చాలా తృప్తి చెందారు నాయన, కోరుకో అంటాడు. దుర్యోధనుడికి ఒకటే ఒకటి తీరని కోరిక, పాండవులు బాధపడాలి. మిగతా కోరికలన్నీ తీరాయి పాపం. పాండవులకి ఏమాత్రమైనా బాధ కలగజేయగలిగితే చాలు అని అతని కోరిక. అతని జీవితాంతం తీరలేదనుకోండి. దూర్వాసుడిని కనుక ప్రయోగిస్తే పాండవుల మీద, దూర్వాసుడు ముక్కోతని మాట్లాడితే కోపం వచ్చేస్తూ ఉంటుంది, అతనికి ఇరిటేషన్ వచ్చేస్తూ ఉంటుంది. అంచేత మీరు నాకు ప్రసాదించినటువంటి ఈ ఆనందం ఏంటి, తృప్తి అయ్యాను అనేటటువంటి మాట నా అన్నదమ్ములకు కూడా లభిస్తే నేను చాలా ఆనందిస్తాను. పైకి అప్పూత ఎలా ఉందో చూడండి. నా అన్నదమ్ములకు కూడా లభిస్తే బాగుంది, పాపం అడవిలో ఉన్నారు వాళ్ళు. దూర్వాసుడితో చెప్తున్నాడు అతను, అడవిలో ఉన్నారు వాళ్ళు. ఈ అడవిలో ఉన్నటువంటి ఇక్కడ జరిగే సంఘటనకు కూడా మీరు అన్వయం చేసుకోండి. అది అడవిలో ఉన్నారు కనుక వాళ్ళకి మీలాంటి మహానుభావులు తరచూ లభించరు అడవిలో. నా కోరికగా మీరు వెళ్ళండి అడవిలోకి, వెళ్ళి అక్కడ వాళ్ళను కూడా అనుగ్రహించండి. లోపల కోరిక ఏంటి, ఆగ్రహించండి అని. అనుగ్రహించండి అంటే అంటాడు దూర్వాసుడు. ఋషుల గురించి వాళ్ళ మీకు పైన ఉన్నటువంటి ఒపీనియన్ అంత కరెక్ట్ కాదు, అది కూడా గుర్తుంచుకోండి. నారదుడు గురించి ఏం చెప్తూ ఉంటాం మనం, కళాభోజనుడు అని వాళ్ళు నోరు విప్పాడు అంటే గ్యారంటీగా పడింది ఎవరికో. కానీ ఆ పడటంలో అంతరార్థం చాలా ఉంటుంది. కొన్ని యుగాల కార్యక్రమాలు, కొన్ని యుగాల ప్రణాళికలు ఉంటాయి అక్కడ. అలాగే దూర్వాసుడు యొక్క కోపంలో కూడా, దూర్వాసుడు యొక్క కోపానికి ఒక చిన్న ఉదాహరణ ఏంటి అంటే, విష్ణువు లాంటి శక్తి ఉంది, శివుడు లాంటి వాడికి అండగా నిలబడ్డాడు. శివుడు మీద భస్మాసురుడు ఆక్రమణ చేస్తే రక్షించినటువంటి వ్యక్తి విష్ణువు, అతనికి కూడా శపించగలిగాడు. అది అవతారాలు ఇతనని అంటే ఏంటి, ఆ శక్తి, ఆ దూర్వాసుడు యొక్క శక్తి ఏంటి అంటే విష్ణువుని కూడా శపించగలడు. ఇతరుల శాపాల నుంచి దేవతలు ఎప్పుడైనా శాపం వరాలు పొందినటువంటి రాక్షసులు వాళ్ళు వాళ్ళ నెత్తి మీద ఆక్రమణ చేస్తే తప్పిస్తాడు విష్ణువు. అటువంటి విష్ణువుకి శపిస్తాడు కోపం తొందరీషుడు కదా. కానీ ఆ శాపం వల్ల ఏమైంది మానవ జాతికి? అది అవతారాలు వస్తాయి. అలాంటి దూర్వాసుడు ఇంకోటి కాదు, అలాంటి దూర్వాసుడు దీన్ని ఉపయోగించుకున్నాడు ఈ సంఘటన. ఇప్పుడు ఈ మూడేళ్లలో మీరు చూడబోయేటటువంటి ఒక వైజ్ఞానిక ఆవిష్కారము, ఇన్వెన్షను, మ్యాజిక్కో, మిరకిలో ఏదైనా మీరు పేరు పెట్టుకోండి, ఏంటది? భోజనానికి వెళ్తాడు దూర్వాసుడు. ద్రౌపది దగ్గర ఒక అక్షయ పాత్ర ఉంది. ఆ అక్షయ పాత్ర ఎంతవరకు పనిచేస్తుంది? ద్రౌపది భోజనం చేయనంత వరకే పనిచేస్తుంది. ఆ పూటే ద్రౌపది భోజనం చేసేసిన తర్వాత కడిగేసి మూడు బోర్లు ఇస్తే ఇంకా ఆ పూటకి భోజనం రాదు అనుకుంటే మళ్ళీ సాయంత్రం వంటకే. భోజనం అయిపోయాక వెళ్తాడు తను ఆవిడ కడిగేసిన తర్వాత పాత్రని. ఏం చేస్తారు లోపల భయమే అందరికీ. సరేనండి, మీరు స్నానం చేసేయండి నదిలో, అప్పటికే భోజనం రెడీ చేసి ఉంచుతాను అని చెప్పి వీళ్ళు ఇక్కడ చర్చ మొదలు పెడతారు ఏం చేయాలి అని. ఏముంది, ఎప్పుడైనా ఇలాంటి వాటికి 420 గడే దొరుకుతాడు. కృష్ణుడు పిలిచారు, వచ్చాడు. వచ్చిన తర్వాత ఇది మా ప్రాబ్లం అంట, దానికి ఏముందా అని అందుకున్న ఒక ఆకు ముక్కని తిని తృప్తో అమ్మంటాడు. ఒక వ్యక్తి తింటే అందరికీ కడుపు నిండటం అనేటటువంటిది ఇప్పుడు నేను చెప్పిన ఉదాహరణ కూడా. వీడియో క్యాసెట్లో విందు భోజనం కనుక జరుగుతోన్న వీడియో క్యాసెట్ ఈ రెండు మూడేళ్లలోనే జరగవచ్చు. అది ప్లే చేస్తే మీరు మన తినచ్చు. కొత్త వాళ్ళు, ఆ రోజు భోజనానికి రాని వాళ్ళు, ఆ రోజు విందు భోజనం మిస్ అయిన వాళ్ళు, ఏమి చింతచక్కర్లేదు, పెళ్లి భోజనం మిస్ అయినామని ఆ వీడియో క్యాసెట్ మళ్ళీ పెట్టుకోండి, మళ్ళీ తినండి. ఆ వంటకాలు ఏమి ఖర్చు కావాలి, మళ్ళీ మళ్ళీ తినొచ్చు. మీరు ఎన్నిసార్లు వీడియో ప్లే చేస్తే అదే సంఘటన ఎలా పునరావృతం అవుతున్నారో రూపంతోనూ, శబ్దముతోనూ, రసముతో కూడా, రుచితో కూడా, ఆహారంతో కూడా రిపీట్ అవుతాయి. ఇదే ఇక్కడ ఈ నవరాత్రి సాధనలో మీకు బీజ రూపంలో అందివ్వబడుతుంది ఆ విధానం. అది అందించుకున్న తర్వాత డెవలప్ చేయడానికి చాలా టైం పడుతుంది. ఎలక్ట్రిసిటీ డెవలప్ అవడానికి, టీవీ రావడానికి ఎంత టైం గ్యాప్ వచ్చింది, అలాగే ఇవాళ పడ్డ బీజాలకి ఈ విధమైనటువంటి మార్పు అందరికీ అందచేయగలగటానికి కూడా చాలా టైం పడుతుంది. చాలా అంటే 3 సంవత్సరాలు అవుతాయి. అది మరి మీరు చేస్తారా, భారతీయ శరీరంలో లేనటువంటి భారతీయులు చేస్తారా అన్నది అది కాలమే జరుగుతుంది. అది జరుగుతుంది. రెండు, ఏ విధంగా అయితే ఆహారాన్ని మల్టిప్లై చేస్తాము, వాసనని కూడా మల్టిప్లై చేయొచ్చు. సువాసన నాసిక, దీనికి ఉదాహరణ భారద్వాజ ఇచ్చినటువంటి, భారద్వాజ కదా రామాయణంలో ఉంటుంది. అందుకే రామాయణ మహాభారతాలు మళ్ళీ ఈ దృష్టితో చదవమని మిమ్మల్ని మరీ మరీ రిక్వెస్ట్ చేశాను. సీతాదేవికి భరద్వాజుని భార్య పేరు గుర్తురాకుండా, అనసూయాదేవి ఇస్తుంది. ఆ ఇచ్చిన దాంట్లో ఒక బాటిల్ ఉంది. ఆ బాటిల్లో సెంట్ ఎప్పటికీ అవదు. ఆ సెంట్ బాటిల్ ఇప్పటికీ భూమి మీద ఉంది. నాశనం లేనటువంటి సెంట్ బాటిల్ అది, నాశనం ఎలా ఉంటుందంటే నాశనం అవ్వదు అది. ఆ సెంట్ బాటిల్ రహస్యం. ఈ మల్టిప్లికేషన్ ఆఫ్ ఫుడ్ అన్నది ప్రతి గురువులు చేశారు. ఇది మహాభారత కాలంలోనే జరిగిందా అంటే అదేమే ఈసారి కూడా గణపతి సత్యనారాయణ స్వామి జీవితంలో కనిపిస్తుంది, మీకు గురువు గారి జీవితంలో కనిపిస్తుంది. 200 మందికో 100 మందికో వండిన భోజనం కొన్ని వేల మందికి సరికట్టగలగటం అనేది సత్యసాయిబాబా జీవిత చరిత్రలో కనిపిస్తుంది, ఈకే గారి జీవిత చరిత్రలో కనిపిస్తుంది, క్రైస్ట్ జీవిత చరిత్రలో కనిపిస్తుంది. తేడా ఏంటి అంటే వాళ్ళు మాత్రమే చేయగలుగుతున్నారు ఇది, రేపు మీరు కూడా చేయగలుగుతున్నారు. వీడియో క్యాసెట్తో కెమెరాలో ఎలాగో ఈ కాలం జరిగినటువంటి సంఘటనని మీరు క్యాప్చర్ చేసి పర్మనెంట్గా పెట్టగలుగుతున్నారు. ఈరోజు తిన్న ఆహారాన్ని కూడా పెర్మనెంట్గా మీరు పెట్టి ఫాస్ట్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ మీరు చేసుకోవచ్చు. అదేవిధంగా స్మెల్, ఇంకేంటి మిగిలిపోయింది, స్పర్శ. స్పర్శ, మీరు వస్తువుని ముట్టుకోవచ్చు, పదార్థాన్ని ముట్టుకోవచ్చు, మళ్ళా తిరిగి తిరిగి ముట్టుకోవచ్చు ఆ పదార్థాన్ని. గ్రాండ్ స్కేల్లో వ్యాసుడు దీన్ని మహాభారతంలో చేసి చూపించాడు. మహాభారత యుద్ధం అయిపోయింది, ధృతరాష్ట్రుడు, గాంధారి, ఇంకా మిగిలిన కుల స్త్రీలు వాళ్ళందరూ కూడా ఆశ్రమంలో వెళ్తారు. ఒకరోజు రాత్రి ధర్మరాజు చాలా అశాంతిగా ఫీల్ అవుతాడు. ఫీల్ అయ్యి ఒకసారి కర్ణాన్ని చూడాలి అనుకుని బయలుదేరి వస్తాడు ఆశ్రమానికి. ధృతరాష్ట్రుడు వానప్రస్థ ఆశ్రమంలో ఉన్న ఆశ్రమానికి వస్తాడు. అప్పుడు వ్యాసుడు కూడా అక్కడే ఉంటాడు. ఎప్పుడైతే ధర్మరాజు వస్తాడో వాళ్ళు వస్తారో, గాంధారికి వాళ్ళ పిల్లలు, చచ్చిపోయిన వాళ్ళు, వాళ్ళ తాలూకు వాళ్ళు అందరూ అలా గుర్తొస్తారు, చాలా బాధపడతారు. బాధపడటానికి ఉంది, మీకు కావాలంటే వాళ్ళందరినీ నేను తిరిగి రప్పిస్తాను, 3 రోజుల పాటు మీరు వాళ్ళతో ఉండండి అంటాడు వ్యాసుడు. 3 రోజుల పాటు చనిపోయిన వాళ్ళందరినీ బతికిస్తాడు, అందరూ మొత్తం సంతతి మొత్తం బతికి 3 రోజుల పాటు ఆ యమునా నది ఉంటున్న మామూలు ఆంధ్ర నేను కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడుకుంటుంటూ అస్పర్శ. 3 రోజుల తర్వాత ఇంకా టైం అయిపోయింది అంటాడు. వాళ్ళందరినీ యమునా నదిలోకి పంపించేస్తూ వెళ్ళి చెప్తాడు వ్యాసుడు. వారితో పాటు విడిపోదలుచుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే విడిపోండి, ఇక్కడ ఉండిపోదలుచుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, ఇతర లోకాల నుంచి సూక్ష్మ జగత్తు నుంచి మళ్ళా మెటీరియలైజ్ వచ్చారు కదా, ఉండిపోదలుచుకున్న వాళ్ళు ఉండిపోండి. వ్యాసుడు యొక్క గొప్పతనాన్ని, స్థాయిని అర్థం చేసుకోండి. ఏ స్థాయిలో ఉన్నాడో ఆ వ్యక్తి, చచ్చిపోయిన వాళ్ళని బతికించేయటమే కాకుండా బతుకున్న వాళ్ళని కావాలంటే వెళ్ళిపోండి అన్నాడు వాళ్ళతో పాటు. చచ్చిపోయి మళ్ళా బతికారే, ఆ బతికున్న వాళ్ళని మళ్ళా మీరు బతికించదలుచుకోండి, మళ్ళా మీరు కంటిన్యూ చేయదలుచుకుంటే మీ లైఫ్ని కంటిన్యూ చేసుకోండి అన్నాడు. ఆ ప్రయత్నము ఇప్పుడు నేను చెప్పిన లాస్ట్ ప్రయత్నము. నవంబర్ 24, 1926 మళ్ళీ రిపీట్ చేశాడు ఒక వ్యక్తి, వివేకానందుడు యొక్క శిష్యుడు ఆయన. చాలామందికి ఆయన వివేకానందుడు యొక్క శిష్యుడిగా తెలియదు, అరవిందో యోగిగా తెలుసు, కానీ ఆయన ఈ సాధన మొత్తము కూడా సన్యాస యోగం. భగవద్గీత 5వ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక శ్లోకానికి వివేకానంద ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ ద్వారా ఇది మనం సాధించాడు ఆయన, చేశాడు ఆయన తల్లి అరవిందో తన జీవితంలో. వ్యాసుడు మహర్షి చివరి నేను చెప్పానే స్పర్శ, అది చాలా ఈజీ అంటాడు అరవిందో. చేయగలిగే వాడికి అంత ఈజీయే కదా, ఇప్పుడు చేయలేని వాడికి అన్ని కష్టాలే. అరవిందో మాత్రం చాలా సింపుల్, దానికే ఉంది అని అమృతత్వం, మనిషికి చావు లేదు అని ఆ అమృతత్వ యోగ ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్ వ్యాసుడు 74 లైన్స్లో కాబోలు రాశాడు. సావిత్రి సత్యవంతుడు కథ వలె, సావిత్రి సత్యవంతుడు కథ ఏమీ కాదు, మరణ ధర్మము గల ఈ శరీరం, ఈ శరీరము యమధర్మరాజుతో పోరాడి ఇమ్మోర్టల్ అవుతుంది, శాశ్వతమైనటువంటి జీవితాన్ని పొందుతుంది. దాన్ని తను ఎలా సాధన చేశాడు, మొత్తము ఏది దాచుకోకుండా సుమారు 24,000 లైన్స్లు చెప్పాడు. 24,000 లైన్స్ అని చెప్పేస్తూ ఉంటారు గాయత్రి మంత్రానికి ఈక్వేట్ చేయడానికి. ఒకరోజు ఏమి తోచక నేను లెక్క పెట్టాను, అక్కడ 24 తోచక లెక్క పెట్టాను, అది 23,724 ఏంటో ఉన్నాయి లైన్స్. ఆ లైన్స్ సంఖ్య కాదు అక్కడ ఇంపార్టెంట్, చెప్పబడినటువంటి మెటీరియల్ ఇంపార్టెంట్. చేత స్పర్శని క్యాప్చర్ చేయండి, రుచిని క్యాప్చర్ చేయండి, వాసనని క్యాప్చర్ చేయండి. ఇది కనుక క్యాప్చర్ చేయగలిగితే ఇంకొక విషయం మీరు చేయగలుగుతారు. ఏంటా ఇంకొక విషయం మనం చేయగలిగేది? పంచేంద్రియాల నిర్మాణమే కదా మనం. అంచేత ఇది మీరు రికార్డు చేసి ఇంకోసారి మీరు ప్రొజెక్ట్ చేయగలిగితే, మీరు ఈ క్షణం నుంచి ఇంకో లోకానికి కానీ ఇంకో కాలానికి కానీ సశరీరంగా వెళ్ళగలరు కదా. లాజికల్లీ రికార్డు చేయకుండా క్యాసెట్లో లేకుండా మీరే వెళ్ళిపోవచ్చు. ఆ మీరు వెళ్ళిపోవటం అనేదే అనేక మంది గురువులు ఈ లారీ మహర్షి యొక్క జీవిత చరిత్రలో ఒక యోగి యొక్క ఆత్మకథలో మేనిఫెస్టేషన్. ఆ గురువులు మళ్ళా చనిపోయిన తర్వాత కూడా వాడి శరీరాలను మళ్ళా మెటీరియలైజ్ చేసుకున్నారు. షిర్డీ సాయి తన జీవిత చరిత్రలో ఒక చోట నుంచి తను ఉంటూ ఇంకో చోట తను కనిపించడం, అందుకు చదవమన్నాను మిమ్మల్ని ఆ చరిత్రలో. పారాయణం చేసి మీ కోరికలు తీర్చుకోవడానికి నేను ఆ చరిత్రలు చదవమనలేదు. కోరికలు తీర్చుకోవటానికి తపస్సు ఉండాల్సిందే, సాధన ఉండాల్సిందే, చేయాల్సిందే. పారాయణ వల్ల మాత్రమే కోరికలు తీరవు. అంత ఈజీగా కోరికలు తీరిపోతాయి అనుకోకండి. కానీ నేను అది ఎందుకు చదవమని చెప్పానంటే ఇది నేర్చుకుంటారు మీరు అని. ఎలా చేశాడు ఆయన ఆ విజ్ఞానాన్ని మొత్తాన్ని కూడా చంద్రుడు యొక్క షోడశ కళ కదా. మానవ జాతికి నిరంతరము ఇవ్వబడుతోంది. భగవద్గీత 15వ అధ్యాయంలో దీని గురించి చాలా స్పష్టంగా ఈక్వేషన్స్ ఇచ్చాడు. నేను ముందే చెప్పాను మీకు ఫార్ములాస్ కూడా ఎక్కడున్నాయో చెప్తానని. దీన్ని మీరు చాలా సీరియస్గా చదవండి. ఈ 9 రోజుల క్యాంపులో చెప్పలేను ఇదంతా కూడా నేను, కానీ బీజ రూపంలో మీకు అందిస్తాను. అందివ్వకపోతే అడగటానికి చెప్తున్నాను సిలబస్ని. నేను చెప్పదలుచుకున్న సిలబస్ ఇది ఈ క్యాంపులో. స్పర్శ, వాసన, రుచి కూడా మీరు ఎలా రికార్డు చేసుకోగలరు. కానీ రికార్డు చేసుకోగలిగిన థియరీ తెలుసుకోవటం ఒకటి. థియరీ తెలుసుకున్న తర్వాత ఈ టేప్ రికార్డ్ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఫిల్మ్ ఉందే టేప్ తయారు చేయటం వేరొక ప్రాబ్లం. ఇది టెక్నాలజీకి సంబంధించింది. ప్రస్తుతం నేను టెక్నాలజీ గురించి చెప్పే స్థితిలో లేను. కానీ థియరీ గురించి మీకు అనుభూతులు తెచ్చుకోవటం గురించి కూడా చాలా సులభంగా చెప్పవచ్చు. ఆ అనుభూతులు మొత్తము కూడా చంద్రుడి దగ్గర నుంచి వచ్చేటటువంటి 3 కళలు. అమావాస్య నుంచి 16 కళలు అమావాస్య దగ్గర నుంచి పూర్ణిమ లోపల 14 తిథులు. ఒకటి అమావాస్య, ఒకటి పూర్ణిమ, దాంట్లో ఉంది. దీన్నే షోడశి విద్య అంటారు. ఈ షోడశి విద్య 24 తత్వాలుగా మన శరీరంలో ప్రకటితమవుతూ ఉంటుంది. చంద్రుడి యొక్క ఈ అమావాస్య నుంచి పూర్ణిమ వరకు జరిగేటటువంటి నిరంతర చక్రీయ గమనమే కదా. ఒక సంవత్సరం అంటే అమావాస్య నుంచి పూర్ణిమకి వెళ్తూ ఉంటాం, పూర్ణిమ నుంచి అమావాస్యకు వస్తూ ఉంటాం. ఈ పూర్ణిమ అమావాస్యల యొక్క చక్రీయ గమనమే మన శరీరాలు. ఈ శరీరాలలో 24 తత్వాలు ఉన్నాయి. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 ప్రాణాలు, 5 తన్మాత్రలు, 4 5 20. వీటిని ఉపయోగించుకునేటటువంటి మనో బుద్ధి చిత్త అహంకారాలు. ఈ 24 తన్మాత్రలకి గాయత్రి మంత్రానికి ఉన్న సంబంధం ఈ షోడశి విద్య. చంద్రుని యొక్క కళలు మనలో నిబిడీకృతమైనటువంటి షోడశి విద్య అగ్ని రూపంలో ఉంటుంది. సూర్యుడు చంద్రుడు ఒకే చోట ఉంటే అమావాస్య, సూర్యుడు చంద్రుడు ఎదురెదురుగా ఉంటే పూర్ణిమ, సూర్యుడు చంద్రుడు గుప్తంగా ఉంటే లుప్త ప్రాయంగా ఉంటే అగ్ని అంటాం మనం. ఇది చంద్రుడు సూర్యుడు అగ్ని. చంద్రుడు సూర్యుడు యొక్క విద్య కానీ దాని గురించి కావాల్సినటువంటి డీటెయిల్స్ కానీ బాహ్య జగత్తులోనే మనకి లభిస్తుంది. అగ్ని గురించి మనకి డీటెయిల్స్ లభించవు. అగ్ని విద్య గురించి మనకి ఎక్కువ తెలియదు. ఆ అగ్ని విద్య గురించి చెప్పేటం మొదలు పెట్టేదే వేదాలు. అందుకే అగ్ని సూక్తానికి వేదాది సూక్తము అని పేరు ఉంది. వేదం యొక్క మొదటి సూక్తం అది, వేదాలలో మొదటి సూక్తం. అంటే మొత్తం అసలు నిజంగా మనం అర్థం చేసుకోదలుచుకుంటే ఆ వేదాలలో ఏమి చెప్పబడి ఉన్నది అని మనం తెలుసుకోదలుచుకుంటే అది అగ్ని గురించి చెప్పబడి ఉంది. చేత ఈ మూడింటి ద్వారా, అగ్ని ద్వారా, చంద్రుడు ద్వారా, సూర్యుడు ద్వారా, స్పర్శ రస గంధ తన్మాత్రలను మనం ఎలాగ డెవలప్ చేసుకోవాలి. మీరు చేసినా చేయకపోయినా ప్రకృతిలో రెడీగా ఉంది, వండి పెట్టి రెడీగా ఉంది. ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా పట్టుకుంటారు దాన్ని. అనేక ఉదాహరణలు నేను మీకు చెప్పాను. నేను ఆధ్యాత్మిక వేత్తలు పట్టుకోవలసిన రహస్యాలన్నింటినీ కూడా శాస్త్రజ్ఞులు పట్టుకుంటున్నారు. కానీ శాస్త్రజ్ఞులకి ఆధ్యాత్మికత దృష్టికోణం లేదు కనుక భౌతిక పరంగానే దాన్ని ఉపయోగించుకోగలుగుతున్నారు. కానీ ఆధ్యాత్మిక పరంగా దాన్ని ఉపయోగించుకోలేకపోతున్నారు. కనీసం ఈ మూడింటినైనా ఆధ్యాత్మిక తత్వవేత్తలు పట్టుకుంటే అది గురుదేవుడి యొక్క ఆవేదన. వైజ్ఞానిక ఆధ్యాత్మికత, సైంటిఫిక్ రిలిజియన్ అంటే అర్థం అది. రిలిజియన్ ఆధ్యాత్మికత దృష్టికోణం గలటువంటి వ్యక్తులు కనుక వైజ్ఞానిక ఆవిష్కారాలు చేస్తే, కనిపెట్టినాడు కనుక చేసి ఉంటే హిరోషిమ నాగాసాకి వచ్చి ఉండేది కాదు. ఇచ్చేత ఆధ్యాత్మికత అంటే మేము పూజలు చేస్తున్నాం సార్, మేము గుడికి వెళ్తున్నాం, ఇతర మతస్థులు అయితే మేము చర్చికి వెళ్తున్నాం, మేము మస్జిద్కి వెళ్తున్నాం. వైజ్ఞానికత కాదు, ఆధ్యాత్మికత అసలు కానే కాదు. నిజమైన ఆధ్యాత్మికత మీలో మీరు అంచనా వేసుకోండి. రెండే రెండు సూత్రాలు ఇవాళ నుంచి జీవితాంతము తర్వాత జన్మలలో కూడా మీరు ఏ గురువు శిష్యులైనా ఈ రెండు సూత్రాలు మీరు మర్చిపోకండి. మీరు కూడా వసుదైవ అగ్ని అన్న కుండలిని అన్న ఒకటే. ఈ సాధనలలో ఉన్నటువంటి ఈ విశ్వజనీయమైనటువంటి భావాన్ని మీరు డెవలప్ చేసుకుంటున్నారా లేదా అన్నది చూసుకోండి. లేకపోతే మీరు ఈ నేను చెప్పేటటువంటి ఆ ఫ్యూచర్ ఇన్వెన్షన్స్ జోలికి కూడా వెళ్ళలేరు. విశ్వ శోభాతృత్వము అనేటటువంటి భావన లేకపోతే సైన్స్ ఆగిపోతుంది. యాటమిక్ ఎనర్జీతో సైన్స్ని ఆపేశారు ఋషులు. ఇచ్చేత ఒక యాటమ్ బాంబ్ వేశారు మానవులు చాలు, ఇంకో యాటమ్ బాంబ్ వేసుకుంటే మానవ జాతి ఉండదు. ఎందుకు యాటమ్ బాంబ్ వేస్తాం మనం? ఒకే కుటుంబ సభ్యులు ఒకళ్ళ మీద ఒకళ్ళు యాటమ్ బాంబ్ వేసుకోరు. వేసుకున్నారంటే కుటుంబ సభ్యులు కాదు, శత్రువులు అయ్యారన్నమాట. ఇచ్చేది అన్నదమ్ములు వేసుకున్నారు కదా అని లాజిక్ తీసుకురాకండి. అన్నదమ్ములు కాకపోతేనే వేసుకుంటారు బాంబులు, ఆ భావన పోతే. ఇచ్చేత వసుధైవ కుటుంబకం అనేటటువంటి భావన మీలో ప్రబలిందా? ఎలా తెలుస్తుందా భావన మీలో ప్రబలింది అని? మీరు పడ్డ కష్టాలు, కష్టాలు అర్పించకూడదు. ఇంకా చేయలేకపోయాని నాకు బాగా గుర్తు. గురుదేవులు శరీరం ఉదయటువంటి 4 రోజుల ముందు యమ బాధపడ్డారని 6th sense పంచవీరభద్రులతో పాటు ఆశ ఎక్కువ గురువు ఎప్పుడు సప్తవీరభద్ర సాధన మొదలెట్టాడు ఆయన, అది పూర్తి కాలే. ఏ గురువు సాధన పూర్తి కాదు, ఇచ్చేంటే పూర్తవుతూ ఇంకోటి ఏదో మొదలెడతారు. నీకు ఎక్కడ పూర్తవుతున్నది? బిర్లా టెంపుల్స్ కన్స్ట్రక్షన్ లాగే ఒక టెంపుల్ కన్స్ట్రక్షన్ పూర్తవుతూ ఇంకో చోట ఇంకో బిర్లా టెంపుల్ కడతాడు, అది పూర్తవుతూ ఇంకో చోట కడతాడు. అంచేత ఎంత కష్టపడ్డాము అని కాదు, ఇంకా ఎంత కష్టపడగలము అనేటటువంటి భావన మీలో పటిష్టం ఉంటే ఆ కష్టం కూడా మీరు ఐఏఎస్ ఆఫీసర్ అవటానికో, మీ కుటుంబ సభ్యుని పైకి తీసుకురావటానికో మీరు పైకి కష్టపడితే, ఇప్పుడు నేను చెప్పిన ఏ మూడు స్పర్శ రస గంధ టేప్ చేయటం, వాటిని దేశ కాలాతీత స్థితిలో పట్టుకోగలగటం అనే దాని జోలికి కూడా మీరు వెళ్ళలేదు. గుర్తుంచుకోండి, దానికోసం ఈ గొడవ అంతా పడుతున్నాం మనం. రెండోది చాలా ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటి అంటే ఆనోభద్రాకృతో ప్రపంచంలో ఎక్కడెక్కడ క్రతువు జరిగినా, క్రతువు అంటే యజ్ఞము అని అర్థం, యజ్ఞము అంటే త్యాగమయ భావన అని అర్థము. ఇంకాస్త ముందుకు వెళ్తే నోబుల్ థాట్స్, ఉచ్చ ఆదర్శాలు,
గురుదేవులు ఒక మాట ఎప్పుడు అంటూ ఉండేవారు, మీరు గుర్తు చేసుకోండి, గాయత్రి పర్వాల సభ్యులు చెప్తూ ఉండేవారు, మీరు గుర్తు చేసుకోండి, దేవుడు అనేవాడు ఎవరు కాదు, ఉచ్చ ఆదర్శాల సముచ్చయమే. ఆదర్శమైనటువంటి భావాలన్నీ ప్రపంచంలో ఎన్ని ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఒక చోట మీరు చేర్చగలిగితే అదే భగవంతుడు అంటే. అనుభద్రాకృతో ఎంతో విషయం, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఉచ్చమైనటువంటి ఆదర్శమైనటువంటి ఆలోచన నాకు రావాలి ముందు, ఇంకోటికి కాదు ముందు రావాల్సింది. నాకు ఆ ఆలోచన తట్టాలి, తర్వాత తట్టే లాభం, సెకండ్ అయిపోతాను, ఫస్ట్ అవ్వ, అక్కడ ఫస్ట్ అవ్వడానికి ట్రై చేయండి, కాంపిటీషన్ ఇక్కడ పడండి. ఈ కాంపిటీషన్ ఈ యాంగిల్లో పడండి, ఉచ్చమైనటువంటి ఆదర్శయుక్తమైనటువంటి అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి ఆలోచన నాకెందుకు ముందు రాలేదు, వాడికి ఎలా వచ్చేసింది ముందు. ప్రపంచం అంతా కూడా ఎవరి కుటుంబం అని రెండు లక్షణాలు ఈ క్షణం నుంచి మీరు అలవర్చుకోండి. ఇది అలవర్చుకోవటంలో రెండు ఉదాహరణలు ఎప్పుడు చెప్తూనే ఉంటాను నేను. తల్లికి తండ్రికి పిల్లల లోపాలు కనిపించడం, ప్రతి సంవత్సరం ఎంసెట్ రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. మా కాలేజీ లెక్చరర్స్ పిల్లలు కూడా ఎంసెట్ పరీక్షలు రాస్తూ ఉంటారు. ఎంసెట్ రిజల్ట్స్ వచ్చాక వాళ్ళ పిల్లలకి 12,000 ర్యాంకు 90,000 ర్యాంకు వచ్చింది అనుకుంటాం. వాళ్ళందరూ ఏం చెప్తారంటే, మాస్టారు రామకృష్ణ వాళ్ళ మూడు బట్టి ఆ క్షణంలో నా మీద, మా వాడికి పరీక్ష ఒకరోజు ముందు జ్వరం వచ్చింది మాస్టారు, లేకపోతేనా ఎవడు అడిగాడు వాళ్ళని మీ పిల్లలకి సీట్ వచ్చిందా లేదా, వాళ్ళు ఎంసెట్ పరీక్ష రాశాడు అని కూడా నేను అడగను. కానీ వాళ్ళ పిల్లలకి నేను ఎక్కడ తప్పు పడతానో, వాళ్ళ పిల్లలు కరెక్ట్గా పనిచేయలేదని చదవలేదని అనిస్తాం కదా లెక్చరర్స్, మాకు అలవాటే పిల్లవాడు ఎంత మార్కులు తెచ్చినప్పుడు ఇంకా చదవాలి అంటాం, అలా ఎక్కడ నేను అనిస్తాను అని, లేకపోతే తోటి లెక్చరర్స్ ఎక్కడ అంటారు అని, వాళ్ళ పిల్లవాడికి జ్వరం వచ్చింది లేకపోతే వాడికి సీటు గ్యారంటీగా వచ్చింది. ఎందుకు ఇది, ఎందుకు ఉదాహరణ ఇస్తున్నాను, ఒకే కుటుంబంలో ఉన్నప్పుడు లోపాలు కనిపించవు, లోపాలు సవరించేటటువంటి ఎక్స్ప్లనేషన్ మీకే దొరుకుతుంది. కష్టం వీడి పడ్డాడు, డబ్బు వీడి కడతాడు, ట్యూషన్ ఫీజు తండ్రి కట్టాడు, వాడు సినిమాకి పోయి ఏ క్లాస్ తెచ్చుకోలేదు, జరిగిందంటే అందరికీ తెలుసు, అది తెలియదా మీకు తెలుసు నాకు తెలుసు. కానీ ఆ తండ్రి ఏం చెప్తున్నాడు అక్కడ, పాపం మా చాలా దగ్గర ఫ్రెండ్ ఒకతను ఉన్నాడు, వాళ్ళ అమ్మాయికి ఎంసెట్ సీట్ రాలే, కారణం ఏం చెప్పాడు, మా అమ్మాయి చాలా కరెక్ట్గా చెప్తుంది రామకృష్ణ, నోట్స్ వచ్చినప్పుడు టిక్ పెట్టాల్సి వచ్చినప్పుడు పైన పెట్టాల్సిన టిక్కి కింద పెట్టేస్తుంది, అంతే అంతే. అంటే ఏం చేస్తున్నాడు అక్కడ, భావం చూడండి, కుటుంబ సభ్యులైనప్పుడు లోపాన్ని చూడము, ఇతరులు ఒకవేళ లోపాన్ని గమనిస్తే ఆ లోపానికి కావలసినటువంటి చక్రం అడ్డు వేస్తాం, అది అలవాటు చేసుకోండి. పండించి రెండోది ఏం చెప్పాను నేను, మంచి ఆలోచన ఎక్కడ దొరికినా గొప్పగా మీరు చెప్పాల్సింది ఏంటి అంటే అది మాదే అని, అది మీరు చాలా గొప్పగా చెప్పుకోవచ్చు. భారతీయ ఋషి పరంపరలో వచ్చినటువంటి అత్యద్భుతమైనటువంటి ఆలోచన శ్రవంతి నభూతో నభవిష్యతి, మరి రావు అంత గొప్ప ఆలోచనలు రావు. ఆ గొప్ప ఆలోచనల సముదాయాన్ని మనం వేదాలు అంటాం. అంచేత ఎక్కడ గొప్ప ఆలోచనలు వచ్చినా వేదాలలో ఉంది, డౌట్ ఏం లేదు అందులో, కానీ మీ దగ్గర వరకు వచ్చిందా అది మనం ఆలోచించాల్సింది. ఇది మనసులో పెట్టుకుని మధ్యాహ్నం నుంచి కార్యక్రమాలు మీరు ఏ విధంగా నిర్ణయం చేసుకున్నారో ఆ విధంగా కార్యక్రమాలు చేద్దాం. కానీ ఈ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ఇవి గుర్తుంచుకోండి, ఏ దిశలో నేను చెప్పదలుచుకున్నానో, ఏ దిశలో సంపూర్ణ విషయం వెళ్తుందో, ఏ దిశలో ఋషులు ఈ ప్రపంచాన్ని తీసుకెళ్ళదలుచుకున్నారో ఆ దిశ ఇది. శిష్య సంబంధం యొక్క పరాకాష్ఠగా చెప్పబడుతుంది. కానీ ఇది పరాకాష్ఠ మాత్రమే, గురుగారు మీ చేయి నా నెత్తి మీద పెట్టేయండి అంటే ఏమీ అవదు. ఇది డిగ్రీ పుచ్చుకునేటటువంటి కాన్వకేషన్ మీటింగ్ ఉంటుంది అలాంటిది. కాన్వకేషన్కి ముందు ఎప్పుడో పరీక్షలు అయిపోయి ఉంటాయి, సిలబస్లు పూర్తయిపోయి ఉంటాయి, పరీక్షలు రాసేసి ఉంటారు మీరు, ప్రొఫెషనల్ సర్టిఫికేట్ కూడా తీసేసుకుని ఉంటారు మీరు. ఏం రాసుకోవడానికి మీరు ఉండదు, చేతిలో ఆ కాన్వకేషన్ అయ్యి వచ్చేంతవరకు అంతవరకు ప్రొఫెషనల్ సర్టిఫికేట్ ఉంటుంది. హస్త మస్తక స్పర్శ సర్టిఫికేట్ లాంటిది చివరి ఇవ్వబడింది, మొదటి ఇవ్వబడరు. దీక్షాంత సమారోహం తప్ప దీక్ష ఇవ్వబడే సమారోహం కాదు, అది కూడా రికార్డు చేసేటటువంటి నేర్పు ఈ 7 రోజుల్లోనే పూర్తి చేయబడుతుంది. 10 బీజాలు మాత్రమే, 10 బీజం తీసుకుని మాస్టారు ఎంతమందికి నీరు ఇవ్వగలను అంటే దానికే నీరు ఇవ్వలేదు 10 బీజం. కానీ అదే మరి చెట్టు మహావృక్షంగా మారితే ఎంతోమందికి నీరు ఇవ్వగలుగుతుంది. విత్తనాలు మాత్రము ఏ విధమైనటువంటి లోటు లేకుండా వెదజల్లబడతాయి 7 రోజుల్లో. మీరు 1,000,000 విత్తనాలు స్వీకరించగలరో స్వీకరించండి, దమ్ము ఉంటే 1,00,000,000 స్వీకరించండి, 2,00,000,000 స్వీకరించండి, నాకేమీ అభ్యంతరం లేదు. కానీ స్వీకరించడానికి కావలసిన మానసిక స్థితి గుర్తుంచుకోండి. వసుదైక కుటుంబకం మానో భద్రా గతో ఎందు విశ్వత, దీనికి కరోలరీగా అంటే అనుసంధానంగా మౌనము ఒకటి పాటించండి. కానీ మౌనము నోరు మూసుకుని ఉండటం కాదు, నోరు మూసుకుని నిరంతరము గురుస్మరణలో ఉండగలిగే స్థితిలోకి వెళ్ళండి. ఇద్దరు ముగ్గురు కార్యకర్తలు మాత్రమే ఆహారానికి దానికి చెప్పండి. లేదు ప్రతిరోజు ఈ 5 రోజు ఈ 10 మందో ఈ కార్యక్రమాన్ని చేసుకుంటాం అనుకోండి, దానికి వీలవుతే మంచి పేర్లు పెట్టుకోండి, విశ్వామిత్ర సముదాయము, వశిష్ఠ సముదాయము, జనదగ్గరి సముదాయము. కానీ నాకు 3 పేర్లు చాలా ఇష్టం, దుర్వాస, అగస్త్య. ఈ 2 పేర్లు జాగ్రత్తగా ఆలోచించి ఉపయోగించుకోండి. ఇవి కాకుండా ఇంకొక పేరు ఉంది, దాన్ని మనం ఎక్కువగా ఉపయోగించుకోలేము, కణ్వ ఋషి. ఈ 3 ఈ స్థలానికి చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి వ్యక్తులు, అగస్త్యుడు, కణ్వుడు, దుర్వాసుడు. ఇచ్చత మీ సముదాయాలలో వాళ్ళ పేర్లు పెట్టుకున్నా బాగానే ఉంటుంది. సముదాయాలు అంటే స్వయం సేవకులు. నా బాధ్యతని నేను గుర్తు చేసుకుంటున్నాను, నేను చెప్పదలుచుకున్నది అని. కానీ లెక్చరర్ క్లాస్కి ప్రిపేర్ అయ్యి వస్తాడు, కానీ బాయ్కాట్ అంటారు స్టూడెంట్స్. మానసికమైన బాయ్కాట్ మీరు చేయకుండా, ఎందుకంటే ఫిజికల్ బాయ్కాట్ చేసే ముందులో మీరు రాలేదు, మీరు వచ్చేసారు ఇక్కడికి. అంచేత ఫిజికల్గా క్లాస్లోనే ఉంటారు మీరు, కానీ మానసికమైన బాయ్కాట్ చేయకుండా ఏ విధంగా మీ ఆలోచన ధారలు పెట్టుకోవాలో చెప్పాను, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. సూర్యుడు, అగ్ని, చంద్రుడు, 24 తత్వాలు, 16 కళలు, వీటి గురించి మనం మాట్లాడుకుంటాం. స్వస్తి. 2 సంస్కారాలు తీసేయాలి, దాని నుంచి వచ్చింది సుఖము దుఃఖము. ఖం అంటే తవ్వటం, ఖనిజాలు అంటే తవ్వి బయటకు వచ్చేది, ఇనుము బంగారము అంతా ఖనిజాలే, అంటే తవ్వితే బయటకు వచ్చేవి. అలాగే ఈ సాధన క్యాంపులో నిన్న చెప్పాను నేను, మనం తవ్వుకోవాల్సి వచ్చింది. దేని కొరకు తవ్వాలి? స్పర్శ, రస, గంధ, ఈ 3 సంబంధించినటువంటి లక్షణాలు గుర్తు తెచ్చుకోండి. ఏంటో స్పర్శ వాయువుకి సంబంధించింది, రసము జలతత్వానికి సంబంధించింది, గంధము పృథ్వీతత్వానికి సంబంధించింది. చిక్లి ఈత వసమే గృహే అని శ్రీ సూక్తంలో బలే చదువుతాం, కర్దమైన కానీ కర్దమము చిక్లీతం అంటే బురద అని అర్థం, పంకజము అంటే బురద అని అర్థం. మరి బురద ఉండకూడదు, పద్మంలో గాయత్రిదే ఉండాలి అంటే మీకు తెలియదు. విజ్ఞానం అంటే ఏంటో తెలియక, సంస్కారం అంటే ఏంటో తెలియక, సంస్కృతి అంటే ఏంటో తెలియక, శ్రీ సూక్తం అంటే ఏంటో తెలియక, కర్దమైన ప్రజాభూత మైసంభవ కర్దమ, బురద, బురదలోంచి చిక్లి ఈత వసమే గృహీ, చిక్లిస్తే అనుకుందాం, దాని అసలైన అర్థం ఏదైనా చేత ఆ చిక్లింపబట్టడానికి ఏం కావాలి? నీళ్లు కావాలి. పెరుగుని చిలకాలి అంటే కొంచెం నీళ్లు లేక కేవలం గడ్డ పెరుగు అంటే మీరేం చిలిపించలేదు దాన్ని. కానీ కానీ దానికి కావాల్సింది ఏంటి, బురద కావాలి ముందు బాగా. అలాగే కుమ్మరివాడు కూడా ఏదైనా ఒక అందమైన పాత్ర తయారు చేయాలి అంటే బురద ప్రయత్నిస్తాడు, మీరు చూస్తారో లేదు. వాడు ఇంత మట్టి బాగా దిగటగా ఉండేటువంటి మట్టిలో నీళ్లు పోసుకుని గెంతుతాడు అందులో బట్టి. మీకు నడవటానికి ఇబ్బందిగా ఉంది కానీ చేయాల్సిన పని అదే. అది చేస్తున్నావు అని తెలిస్తే అసలు కరెక్ట్ సాధన దొరుకుతుంది, ప్రకృతి మీ చేత వాయిస్తుంది. తెలుసుకు చేస్తే సైన్స్ అంటాం, తెలియకపోతే ఆర్ట్స్ అంటాం. అంతే కదా, ఎందుకు మనం చేస్తున్నామో, ఏం జరుగుతుందో అక్కడ అది అర్థం చేసుకున్న తర్వాత ప్రకృతిలో అంతరిక్షంలో వేదాలు నిరంతరము ప్రవాహమానంగా ఉన్నాయి. ఇప్పుడు మనం కొత్తగా కనిపెడుతోంది ఏమీ లేదు, దేశకాల పరిస్థితులకు అనుకూలంగా ఎప్పుడు ఏ విధమైనటువంటి విజ్ఞానం అందజేయాలో అది ఆ గురువుల ఆధారంగా ఆ విజ్ఞానం అందజేయబడుతుంది మనకి. గురువుల ఆధారంగా అందజేయబడేటటువంటి ఆ వేదాలని ఒకే ఒక శక్తి కిందకి తీసుకురాగలదు వేదమాత. నేను ఆపరేషన్ చేయాలని సూది తీసుకువెళ్తే ఏమంటావు ఆ డాక్టర్ని, నవ్వుతూ అంతే, ఆపరేషన్ కావాల్సినప్పుడు ఆపరేషన్ కావాల్సి, చెట్టుని నరకాలి అని చెప్పి సూది తీసుకుని బయలుదేరితే ఒకడు పరమానందే శిష్యులు కదా, అలా ఉంటుంది కదా. ఇచ్చేత ఏ దేనికి ఏ పనిముట్టు కావాలో ఆ పనిముట్టు ఉపయోగించుకోవాలని చెప్పి 1875 నుంచి ఈ గాయత్రి మంత్రాన్ని సర్వవ్యాపకం చేయటానికి చేసే ప్రయత్నం ఎందుకు అంటే వాతావరణంలో అంతరిక్షంలో ఉన్నటువంటి వేద విజ్ఞానం కిందకి లాగాలి. కిందకి లాగాలి అంటే గాయత్రి మంత్రంతోనే కిందకి లాగలము. ఇంకో మంత్రం చేస్తాం, ఇంకో మంత్రం గాయత్రి అంత పవర్ఫుల్లా, గాయత్రి మంత్రం కంటే కూడా ఎక్కువ పవర్ఫులే. 420 రూపాయలు 480 రూపాయలు ఒక యాంటీబయాటిక్, కానీ తలనొప్పిగా ఉంది అంటే 10 పైసలు డిస్పరిన్ చాలు, 480 రూపాయల యాంటీబయాటిక్ కొని వేసుకోము. చాలా ఖరీదైన మందు వేసుకుంటున్నాం అనే మూర్ఖత్వం మనం చేయం కదా. తలనొప్పి ఉంటే డిస్పరిన్ వేసుకుంటాం, 10-50 పైసలైనా. అలాగే గాయత్రి మంత్రం తప్ప ఇంకా ఏ మంత్రము కూడా వేదాలను కిందకి తీసుకురాలేదు, అసంభవం. అంచేత ఈ మీమాంసల్లోకి పడకండి మీరు, మిగతా వాళ్ళతో ఆర్గ్యుమెంట్స్లోకి పడటానికి ప్రసక్తే లేదు. గాయత్రి మంత్రంతోనే వేదాలను మనం కిందకి దింపగలం. అది దింపటానికి 1875 నుంచి కూడా విదేశాలలో థియోసాఫికల్ సొసైటీ అనే పేరుతో, మన దగ్గర ఆర్య సమాజం అనే పేరుతో దొరుకుతూ వచ్చిన గాయత్రి మంత్రం. కానీ గాయత్రి మంత్రం ముందు ప్రపంచంలో అందరికీ తెలిసాక కదా అది కిందకి దిగుతుంది. 1990 జూన్ 2 తారీఖున ప్రపంచంలో 33% మందికి గాయత్రి మంత్రం గురించి తెలుసు. గురించి తెలుసు, గాయత్రి మంత్రం వాళ్ళకి తెలియకపోవచ్చు, చాలా తేడా ఉంది. గురించి తెలుసు అంటే పాస్ అయిపోతారు, 33 మార్కులు వస్తే పరీక్షలో పాస్ అయిపోతాం. ఎందుకో తెలియదు ఎవరికి కూడా. 33 రకాల దేవతలు ఉన్నారు, ద్వాదశ ఆదిత్యులు, ఏకాదశ రుద్రులు, అష్టవసువులు, ఇద్దరు అశ్విని దేవతలు, 33 12 ఆదిత్యులు. ఇప్పుడు ఇందాక 12 ఆదిత్యుల్లో యనమండుగురు పేరే చదివాను నేను అష్టవసువుల గురించి, తర్వాత చెప్తాను ఎందుకు 8వ చదివాం. రేపు 11 చదువుతాం, ఎల్లుండి 12 చదువుతాం మనం. ఈ అష్టవసువులు, ద్వాదశ ఆదిత్యులు 8, 12, 20, ఏకాదశ రుద్రులు 31, ఇద్దరు అశ్విని దేవతలు 33 వస్తే పాస్. 133 వస్తే ఎందుకు పాస్ చాలామందికి తెలియదు. కారణం వెనకాతల అంతరిక్షాలలో ప్రకృతిలో ఉన్నటువంటి ఈ రహస్యం. 33 ఉంటే చాలు, మీరు ఒక దానికి అర్హత వచ్చేస్తుంది. ఇంచేత ఆ 33 రకాల దేవతలు ఉంటేనే సృష్టి జరుగుతుంది. సృష్టి కార్యక్రమం ఈ 14 భవనాలు మన ముందు ఏమవుతాయి ఉన్నావో, ఆ 14 భవనాలలోని ఏ పని జరిగినా ఈ 33 కోట్ల దేవతలు, కోట్ల అంటే వెరైటీ, కోటి, ఈ కోటికి చెందినవాడు, ఆ కోటికి చెందినవాడు, ఆ కోటికి చెందినవాడు, ఈ 33 రకాల దేవతా కోట్లకి సంబంధించినటువంటి ఉత్పత్తి మొట్టమొదట జరిగితే ఈ సృష్టి మొత్తం నడుస్తుంది. కనుక దీన్ని గాయత్రి మంత్రంతో మొట్టమొదటిసారి బ్రహ్మ బయటికి తీసుకొచ్చాడు. విష్ణు యొక్క నాభిలోంచి కథ ఎలా చెప్తుందో చూడండి, అంతా కూడా బురదమయం, నారాయణమయం. ఓం నమో నారాయణాయ అంటారు, బురద అక్కర్లేదు అనుకుంటే నారాయణాయ అనకండి. బురద నారాయణుడు అంటే అంతకంటే ఏమీ లేదు. నీళ్లే బట్టలుగా గలవాడు, లేకపోతే నీళ్లే కళ్ళగా గలవాడు. నీరు పోసుకుంటే బురద వస్తుంది, అంతే కదా. అంచేత అతనిలోంచి ఒక కమలం పుట్టుకొచ్చింది, నాభిలోంచి. నాభి దగ్గర అగ్నితత్వం ఉంటుంది అని చెప్పాను, మణిపూరక తత్వం ఉంటుంది, మణిపూరక చక్రం ఉంటుంది. అంచేత ఆ సర్వవ్యాపకమైనటువంటి ఆ మనకి ఇంకా ఊహ రాదు అది. ఈ క్యాంపు పూర్తి అయిపోయాక ఆ అంటే ఏంటో అర్థం చేసుకుందాం. అంచేత ఆ సకల వ్యాపి అయినటువంటి ఆ అంతర్యామి తత్వములోంచి మణిపూరక చక్రములోంచి కమలం వచ్చింది. కమలం యొక్క లక్షణం ఏంటి? సూర్యోపాసన చేస్తుంది, బురదలో పుడుతుంది, బురదలోనే ఉంటుంది. కానీ సూర్యుడిని చూస్తేనే అది వికసిస్తుంది, లేకపోతే వికసించదు. ఆ మణిపూరక చక్రంలోంచి ఆ సూర్యోపాసన తత్వంలోంచి క్రియేటివిటీ సృజనాత్మక పుడుతుంది. ఇప్పుడు కూడా మనం సూర్యుడు ఉదయిస్తేనే ఏదైనా పనులు చేసుకోగలం, లేకపోతే ఇలా కూర్చుని కబుర్లో చెప్పుకోగలం. అంతే, ఏదైనా పని చేయాలి అంటే మళ్ళీ సూర్యుడు రావాలి. ఆ మణిపూరక తత్వం నుంచి ఉదయిస్తున్న ఆ సూర్యుడితో జాగ్రత్తమయ్యేటటువంటి బ్రాహ్మీ శక్తి బ్రహ్మదేవుడు ఉత్పత్తి అయ్యాడు. ఏం చేయాలో అర్థం కాలే, ఎలా సృష్టించాలో అర్థం కాలే. అప్పుడు ఈ గాయత్రి మంత్రం ద్వారా 33 రకాల దేవతాశక్తుల్ని ఉత్పత్తి చేయి, తపస్సు చేయి అంటే ఈ 33 రకాల దేవతాశక్తుల్ని అర్థం చేసుకో ముందు. మన పిల్లవాళ్ళం కూడా స్కూల్లో జాయిన్ చేశాక ఎల్కేజీ నుంచి వాడు పోస్ట్ గ్రాడ్యుయేట్ అయ్యేంత వరకు మీరు వాడికి పనులు ఏం చెప్పరు. కాలేజీకి వెళ్తూ ఉంటాడు, స్కూల్కి వెళ్తూ ఉంటాడు, వస్తూ ఉంటాడు, వాడికి కావాల్సిన ఫీజులు అవి కడుతూ ఉంటారు. మీరు వాడు పనులు ఏం చేయడు, వాడు ఏం చేయాలి, తపస్సు చేయాలి, విద్యాధ్యయనం చేయాలి. ఆ విద్యాధ్యయనం చేసుకుని తపస్సు చేసిన తర్వాతనే ఉద్యోగంలోకి వెళ్ళి మిగతా పనులు చేయంటాం. అంతే, ఈ 33 కోట్ల దేవతల్ని సృష్టిస్తున్నప్పుడు బ్రహ్మ తపస్సు చేశాడు, ఒక చోట కూర్చుని ఉన్నాడు. ఈ దేవతాశక్తులన్నింటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటి సృష్టించుకుంటూ వచ్చాడు. దీని ద్వారా గాయత్రి మంత్రం ద్వారా, ఆ గాయత్రి మంత్రం ద్వారా ఎక్కడ సృష్టి జరగాలి మనకి? గాయత్రి ద్వారా చతుర్దశ భవనాన్ని సృష్టించవచ్చు అనేది విషయం. మనం ఏం చేసుకుంటాం దాన్ని? మనకు కావాల్సింది ఏంటంటే మన జాగ్రత్త, స్వప్న, సుషుప్తి స్థితులలో మాత్రమే మనకి ఈ 33 కోట్ల వేద దేవతలు మనకి ఉపయోగపడాలి. కనుక భూర్భువస్వ అని మాత్రమే కలుపుకుంటాం, బ్రహ్మదేవుడు ఏం కలుపుతున్నాడో మనకు అనవసరం. ఇది మనం చేస్తున్న కార్యక్రమంలో ఈ వేదాన్ని కిందకి దింపడానికి 33 రకాల దేవతాశక్తుల్ని ఆకాశతత్వం నుంచి భూమి మీద దింపటానికి ఒకే ఒక పరికరం ఉంది, ఉపకరణం ఉంది, అది వాక్కు. వాక్ శక్తి యొక్క ప్రభావాన్ని కలియుగ ప్రవేశం ముందు వరకు కూడా చాలా అద్భుతంగా ఉండేది. ఎవరు ఏ మాట అన్నా అది జరిగిపోయేది. ఇప్పుడు ఎంత కంపలు ఉండిపోతాయో మీరు జాగ్రత్తగా ఆలోచించుకోండి. మనం అన్నది ప్రతిదీ జరగటం మొదలెడితే నోటిలోంచి. ఇంకోటి కూడా గుర్తుంచుకోండి, శాపమైనా వరదానమైనా అనుకుంటే ఏమవదు, ఉచ్చరిస్తే అవుతుంది. మనసులో మీరే అనుకున్నా ఏం పర్వాలే, ఏ ఋషి ముని వాళ్ళు కూడా దాన్ని ఉచ్చరించేయాలి. బయటకి ఆ వాక్ వైఖరి జగత్తులోకి రావాలి, నోట్లోంచి బయటకు రావాలి. లోపల పాప విశ్వామిత్రుడికి చాలామంది రావణాసురుడి మీద తెలుస్తూనే ఉంది కదా కథ. కానీ రావణాసురుడిని విశ్వామిత్రుడు ఏమీ చేయలేదు. లోపల కోపం ఉంది, లేకపోతే రావణాసురుడిని చంపాలి అని రాముడిని వాళ్ళని ఎందుకు పిలుచుకొస్తాడు. అంచేత లోపలే ఉన్న ఏది ప్రమాదం జరగదు. లోపల మాకు చెడు ఆలోచనలు వస్తున్నాయి మాస్టర్, మేము కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం, నిగ్రహించుకోలేకపోతున్నాం, ఏమీ పర్వాలేదు, నథింగ్ విలాగే. బయటకు వచ్చిందే వాక్ అది కొంప ముంచుతుంది. అది వరదానమైనా కావచ్చు, శాపమైనా కావచ్చు. శాప అనుగ్రహ కారణం, అనుగ్రహం అయినా కావచ్చు, అది శాపానికి అయినా కారణం కావచ్చు. ఇది శాపానికి వరానికి కావలసినటువంటి వాక్ శక్తి గాయత్రి ద్వారా వస్తుంది మీకు. అందుచేత గాయత్రి మంత్రోపాసకుని చూస్తే వణుకు వచ్చేది. పూర్వకాలంలో కథ ఏం చెప్తాం, శమీకుడు మెడలో పౌను వేస్తాడు పరీక్షిత్తు కలియుగ ప్రవేశానికి నాంది. బయట ఆడుకుంటున్నాడు 8 పిల్లవాళ్ళతో, బంతాట ఆడుకుంటున్నాడు వాడంటే అన్ని బాలుడు. మీ నాన్నగారి మీద ఎవడో పవన్ వేశాడు, కోపం వచ్చింది, నీళ్లు తీసుకున్నాడు. మళ్ళీ అలా శాపిస్తే నోట్తో వాపచ్చేస్తే అయిపోతుంది అన్నాను, కొంచెం తప్పది. దాని తర్వాత నీళ్లు తీసుకోవాలి చేతిలో, నీళ్లతో పాటు ఆ వాక్ శక్తిని కలుపుకోవటం తెలియాలి. నిరోధకాలు ఇచ్చేసి అంటూ ఉంటాం కదా కోపం వచ్చి. అంచేత నీళ్లు కూడా కింద కలుపుకోగల. అంచేత మీ వాక్కులు ఏదో ప్రభావితం చేస్తున్నారనే భ్రమలో మీరే ఉండకండి. మన వాక్కి ఆ శక్తి ఇంకా రాలే. ఎందుకు చెప్తున్నాను అంటే అదేదో అయిపోతుందనుకుని మనసులో ఎంతో బాధ చాలామంది పెట్టేసుకుంటూ ఉంటారు. మన నోట్ల నుంచి ఇది వచ్చేసే అది వచ్చేసాయని అర్ధర ఎత్తిని చేత 4 తగ్గుతాయన్న స్థితిలో ఉన్నాం మనం. అక్కడ నుంచి శనికుడు పిల్లవాడి స్థితి కలగాలి ఇప్పుడు మనం గాయత్రి మంత్రం ద్వారా.
ఏం చేశాడు ఆ పిల్లవాడు, ఎవడో తేనా తండ్రి మెడలో చనిపోయిన పావుని వేశాడు. 7 రోజుల లోపల తక్షకుడు కాటితో చావాలి. తక్షకుడు అంటే ఏంటి వాడికి తెలియదు ఆ పిల్లవాడికి. తర్వాత మీకు తెలుస్తున్నాడు మహాభారతం తెలుస్తున్నప్పుడు వాడికి తెలుసా లేదు. చాలా భయంకరమైన పాము, విషగ్రస్తమైన పాము, కానీ ఆ పాము ప్రపంచంలో లేదు అనే సంగతి వాడికి తెలియదు అనేసాడు. వాడు ఇప్పుడు ఆ పాము ఉత్పత్తి అయ్యి రావాలి అనేసాడు. కనుక భగవరావు గాయత్రి మనకు శక్తి ఆ స్థితి మిమ్మల్ని తీసుకెళ్తుంది. ఇది రావాలి తక్షకుడు ఉత్పత్తి అవ్వాలి. తక్షకుడు ఉత్పత్తి అవ్వాలి అంటే తక్షకుడు అనక తరతరాలు పెట్టాలి. ఈ 7 రోజులు ఇదంతా జరిగింది. 7 రోజుల్లో మీరు జరిపించవచ్చు. ఇప్పుడు 7 రోజులే ఉందని వాళ్ళని హెచ్చరి పెట్టుకుంటే మనం మీరు చేయవచ్చు మొత్తం కూడా. కానీ ఆ చరిత్రానికి కావాల్సినటువంటి శక్తి ఆ వాక్లో ఉంది. ఆ వాక్కి కావాల్సిన శక్తి గాయత్రి మంత్రంలో ఉంది. గాయత్రి మంత్రంలో మనం ఉచ్చరించేటువంటి వాక్య శక్తి సృష్టి ఆదిలో ప్రమాదం నుంచి ఈనాడు గాయత్రి ఉపాసకులు ఎంతమంది అయ్యారో మీరు ఊహించుకోండి. అందుకు లెక్కలే వస్తుంది. ఆ గాయత్రి మంత్రానికి లెక్కలేదు ఎంత శక్తి ఉందో దానికి అది మీ వాక్ ద్వారా జరగాలి. మన కళ్ళు మూసుకుని గాయత్రి మంత్రాలు వారు ఎంత సేపు ప్రచారణ చేస్తే ఆశాభాషగా ఉచ్చారండి. కళ్ళు మూసుకుని సప్తతత్వం ఆకాశతత్వం కంటే అనంతమైన
గాయత్రి మంత్ర నిధి. గాయత్రి మంత్రం అనేది సృష్టి ఆదిలోనే ఉత్పత్తి అయిందంటే ఈ మధ్యలో ఎన్ని కోట్ల 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 సాధకులు గాయత్రి మంత్రాన్ని చేశారో దాన్ని కనుక మనం పట్టుకోగలిగితే శుచి నొక్కుతూ వచ్చేస్తుంది. కానీ ఆ తరంగాలను గాయత్రి మంత్ర తరంగాలను ఇదన్నా మనం వినం మనం అంటా ఉంటే వినాలి ఏడాది. అందుకే పోతన రాసినటువంటి ఆగ్రహానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. సర్వవ్యాపి అయినటువంటి ఆ తత్వాన్ని మీరు పట్టుకోవాలి అంటే మర్చిపోతూ ఉంటారు. ఇందువలడు అందు లేడు, మీకు అనుమానం ఉందేమో సందేహము లేదు. చక్రి సైక్లిక్ ప్రాసెస్లో ప్రకృతిలో జరిగేటటువంటివన్నీ కూడా ఎక్కడ ఉంటాయి సర్వోపగతుడు ఎన్ని చోట్లనూ ఉన్నాడు. కానీ ఎప్పుడూ వింటే వినగలగాలి. మీరు ఉచ్చారణ చేయటం జపం చేయటం కాదు, వింటని నేర్చుకోండి. ఇప్పుడు ఈ అరగంట సేపు మనం చేద్దాం. పావు తక్కువ అరగండి, 6:30 వరకు చేద్దాం. మనం వింటానికి ట్రై చేయండి. ముందు నేను గాయత్రి మంత్రాన్ని చెప్తూ ఉంటాను నిండిగా వింటూ ఉండండి. 3 సార్లు అయిపోయాక మీరు కూడా గొంతు కలపండి. కానీ గొంతు కలిపి ఇంకా అదో ధోరణిలో పడిపోకండి. మనసు ఎక్కడో పడిపోకుండా ఈ గాయత్రి మంత్ర ఉచ్చారణని వింటూ చేయండి. వింటూ చేయటం ఎలాగో నేను 3 సార్లు ఇప్పుడు చేస్తాను, వినండి. 4వ మంత్రంతో మీరు కూడా కలవండి.
Yes. Go, 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 go